जय श्री रामकृष्ण रामकृष्ण स्वामी जी अंड माता जी ఇక్కడ ఆశీనులు అయిన రామకృష్ణ మాకు ఆశీన నమస్తలు. ఈ స్వామీజీ అందరూ ఈశ్వర కోటి వారే. ఈ రోజున ఇక్కడ భావ ప్రచార పరిషత్తు రామకృష్ణ శారద స్వామీజీ ఇంకా బ్రహ్మానంద ఇంకా సాహిత్యం సాహిత్య ప్రచారం చాలా అవసరం. మెసేజ్ స్ప్రెడ్ అవటానికి దీనికి బాగా వ్యాప్తి చెందటానికి ఈ స్పోకెన్ ఎక్స్ప్రెషన్లకి రిటర్న్ ఎక్స్ప్రెషన్లకి శ్యామచంద్ర మాస్టర్ గారు బాగా విశేషంగా కృషి చేస్తున్నారు. వారు మాకు మార్కెట్ అగ్రికల్చర్ ఆఫీస్ లో పనిచేసినప్పటి నుంచి మాకు బాగా తెలుసు. శ్యామచంద్ర మాస్టర్ గారు ప్రతి ఆదివారం మేము ఇంచుమించుగా మార్కెట్ వెళ్ళేవాళ్ళం. అక్కడ ఒక టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆవరణలో ప్రవచనాలు జరుగుతుండే అన్ని శ్యామచంద్ర మాస్టర్ గారు నోట్స్ తీసుకుని ఆ జ్ఞాన కిరణాలను ఏదైతే పుస్తకం రాశారో జ్ఞాపకం చేస్తున్నారు. అదే మర్చిపోయాను. ఇప్పుడు మార్టెళ్ళు రాసిన చెప్పిన ప్రవచనాల గురించి పుస్తకం రాశాం మీరు మర్చిపోయారమ్మని శ్యామచంద్ర మాస్టర్ గారు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. ఈ అవతార పురుషులకి ఇవి రామకృష్ణ ఈ స్వామీజీ శారద వాళ్ళు శివకేశవులు. నరేంద్రుడు రామకృష్ణుడు శివకేశవులు. ఈ శారద రామకృష్ణుడు సీతారాములు. వాళ్ళు మన పూర్వాంచి ఉపనిషత్తులు అవి చదువుతున్నాం, భగవద్గీత చదువుతున్నాం. అది చదివి అర్థాలు చెప్పటం ఇంతకన్నా జీవించిన వాళ్ళు ఈ మధ్య కాలంలో గౌరాంగుడు రామకృష్ణుడు వీళ్ళు వేదాల్లో ఏ బ్రహ్మ పదార్థం గురించి చెప్పారో దాన్ని జీవించి చూపించిన వాళ్ళు రామకృష్ణుడు వీళ్ళు. అసలు ఎవరొకరు జీవించకపోతే గౌరాంగుడు అనండి రామకృష్ణుడు అనండి ఎవరొకరు అసలు వేదాల్లో చెప్పినటువంటి బ్రహ్మ పదార్థం నిజమా సత్యమా అసత్యం అని అనుమానం మానవ జాతికి వస్తుంది. ఈ మధ్యకాలంలో వచ్చిన రామకృష్ణుడు దాన్ని జీవించి చూపించాడు. అయితే ఆయన చెప్పినంత బోధ ద్వైతంలో ఉన్న టీచింగ్ అంతా ద్వైతంలో ఉన్నప్పటికీ వాళ్ళ గమ్యం మట్టికి అద్వైతానుభవం అమృతానుభవం. రామకృష్ణుడి గమ్యం అద్వైతానుభవం అమృతానుభవం. ఒక మాట చెబుతా ఉంటారు, రాణి రాష్ట్రమణి లేకపోతే కాళీ దేవాలయం లేదు. దక్షిణేశ్వరంలో కాళీ దేవాలయం లేదు. కాళీ దేవాలయం లేకపోతే రామకృష్ణుడు లేడు. రామకృష్ణుడు లేకపోతే స్వామీజీ లేడు. స్వామీజీ లేకపోతే రామకృష్ణ మఠం లేదు. నేను శంకర మఠాలు చూశాను, రామకృష్ణ మఠాలు చూశాను, ఇంకా గౌరాంగుడికి సంబంధించిన మఠాలు చూశాను. ఈ రామకృష్ణుడి మఠాల్లో క్రమశిక్షణ ఎక్కువ. ఈ క్లోజింగ్ టైము ఓపెనింగ్ టైం అంతా కరెక్ట్గా ఉంటాయి. యాక్యురసీ మ్యాథమెటికల్ యాక్యురసీ. రామకృష్ణ మఠం వాళ్ళ ఆఫీసుల్లో వాళ్ళు పనిచేసే విధానం ఆ క్రమశిక్షణ అంతా మ్యాథమెటికల్ యాక్యురసీ వాళ్ళకి కనిపిస్తుంది. క్లోజింగ్ టైం అంటే క్లోజింగ్, ఓపెనింగ్ టైం అంటే ఓపెనింగ్. నేను ఒకసారి కామర్ పుకూరు వెళ్ళాను, నాలుగింటికి కానీ ఆ డోర్స్ ఓపెన్ చేయరు. నాన్నగారు మీరు నన్ను మర్చిపోయారు, నేను విశాఖపట్నంలో పనిచేశాను, మీతో నాకు పరిచయం ఉంది కాదు, మీరు వచ్చారని 3:30 తలుపులు తీస్తే ఇది అందరికీ తెలుస్తుంది, ఎవరు వచ్చినా మేము టైం చెప్పాము. అంటే మాకు గెస్ట్కి వస్తున్నా మీరు కాంచేపు నిద్రపోండి, 4 రండి డోర్స్ ఓపెన్ చేస్తాం. మీరు భోజనం చేస్తూ భోజనం ఉంది, భోజనం రెడీగా 3 భోజనం చేయమన్నారు. నాకు 9 భోజనం అలవాటు ఉండదు ఏం వద్దని చెప్పాను గెస్ట్. సరిగ్గా 4 కానీ అది ఓపెన్ చేయలేదు. అంటే వాళ్ళ క్రమశిక్షణ కోసం చెబుతున్నాను. నాకు ఆయనకి పరిచయం అయినప్పటికీ మీరు 4 ఓపెన్ చేస్తేప్పుడు మీ ఒక్కరి గురించి మేము 3:30 ఓపెన్ చేస్తే ఇంక ఎవరు వచ్చినా ఓపెన్ చేయాలని. తర్వాత ఆధ్యాత్మిక విషయం అటు ఉంచండి. భాషలు హైదరాబాద్లో అక్కడ మెడ్రాస్ సిటీస్లో ఈ ఫ్రెంచ్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, సాంస్క్రిట్ భాష ఇవన్నీ నేర్పిస్తున్నారు పిల్లలు. భాషా పరంగా కూడా వాళ్ళు చాలా భాషలు నేర్పిస్తున్నారు. టీచర్స్ని పెట్టి బాగా చదువుకున్న వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. అయితే మాంగ్స్ అందరూ భౌతికంగా చేస్తున్నట్టు పని మనకు అనిపిస్తున్నప్పటికీ భౌతికం ఆధ్యాత్మికం అంటూ ఏం లేదు. భౌతికమైన భౌతికమైన వరకు ఆధ్యాత్మికంగానే చేస్తున్నారు. అక్కడ మ్యాటర్లో కూడా భగవంతుని చూస్తున్నారు. వాళ్ళు గురుదేవుణ్ణి చూసి ఏమి స్వార్థం లేకుండా చెదపడేసరికి చేస్తున్నారు. సమాజానికి బాగా ఉపయోగపడుతున్నారు. వాళ్ళు చేసేదంతా కన్స్ట్రక్టివ్ వర్కే. అనుష్ఠాన వేదాంతం వాళ్ళు చేసేదంతా స్వామీజీ చెప్పినట్టు అనుష్ఠాన వేదాంతం. మనకి స్వార్థం ఉందా? నేను ఉంటే స్వార్థం లేకుండా ఎలా ఉంటాం మనం? ఈ నేను పోతే స్వార్థం పోతుంది. నేనుండగా స్వార్థం లేకుండా ఎలా ఉంటాం? ఉండగలం, ఉండలేము. ఈ మధ్యన ఒక నాయకుని అడిగాను, మీరు మీ దగ్గర ఉన్న ధనం సరిపోతుంది కదా ఇంకా సంపాదించుకుంటున్నారు, ఇతరులు అవసరం ఉండి సంపాదించుకోవడం కదండి అరిషడ్ వర్గాలు, అది ఒకటి అవసరం ఉండి సంపాదించుకోవడం కాదు, మా సంపాదన అది ఒక లగ్జరీ, మాకు అవసరం అండి కాదు, ఏదో మీరు అందరూ ఇంత ధనవంతులని చెప్పుకోవడానికి సంపాదిస్తున్నాం అంటే ఒక రకంగా మమ్మల్ని మనం గ్లోరిఫై చేసుకోవడానికి సంపాదన అవసరం ఉండి కాదు. రాముడు కృష్ణుడు వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చారు, వాళ్ళు మన లోపల ఉన్న శత్రువుల కంటే బయట ఉన్న శత్రువులను వాళ్ళతో ఎక్కువ పోరాడారు వాళ్ళు. అంటే సమాజానికి ఎవళ్ళైతే అశాంతి తీసుకొస్తున్నారో, ఎవళ్ళైతే అభివృద్ధి నిరోధకులుగా ఉన్నారో, బాహ్యంగానే ఇక రాక్షస సంహారం చేశారు వాళ్ళు. జీవించడం మనకు ఐడియల్గానే జీవించారు, కానీ వాళ్ళు బాహ్య శత్రువులను ఎక్కువ జయించారు. చివరి మాటలు ఏమన్నాడు రామకృష్ణుడు, ఎవడైతే రాముడు ఎవడైతే కృష్ణుడు వాడే ఇక్కడ రామకృష్ణుడిగా ఉన్నాడు. అయితే రాముడు చేయలేని పని, కృష్ణుడు చేయలేని పని రామకృష్ణుడు చేశాడు. ఆయన మోడర్న్ బైబుల్ గోస్పెల్ ఆఫ్ శ్రీ రామకృష్ణ మోడర్న్ బైబుల్, అందులో లోపల శత్రువులు ఎనిమిస్ మనకి మనసు నిర్మలం అవ్వాలి, మనసు ఏకాగ్రం అవ్వాలి, మనసుకి వినయం కావాలి, ఇవన్నీ ఉంటేనే కానీ అసలు మనస్సు అంతర్ముఖ అవ్వదు. అసలు వినయం కూడా సంపదే, అది గుణ సంపద నేర్పాడు. గుణం లేకుండా జ్ఞానం రాదు, జ్ఞానానికి ఫౌండేషన్గా ఉన్నది గుణమే. అంటే రామకృష్ణుని చూస్తుంటే నడుస్తున్నటువంటి హ్యూమిలిటీ, వాకింగ్, అవినయం ఎక్కడ ఆయన ఫేస్ లో అవినయం కనపడదు, తనకంటే భిన్నంగా ఎవరిని చూడలేదు, రాగద్వేషాలు ఏమి కనపడవు అక్కడ. కదా ఎవరి మీదైనా కొంచెం కోపంగా మాట్లాడితే అది వాడిని బాగు చేయటానికి న్యాయం కోసమే ధర్మం కోసమే కోపం, రామకృష్ణుడి కోపం. కోపం ఎందుకు వచ్చింది రామకృష్ణుడికి అంటే ఏదో న్యాయం ఉంది అందులో కూడా, ఆ కోపంలో కూడా ఏదో న్యాయం ఉంది ధర్మం ఉంది, వాడు రామకృష్ణుడు. రామకృష్ణుడు ధర్మపత్ని ఈ శారదగా నేను చేసుకుంటున్నటువంటి సాధన చెలగట్టనకు వచ్చావో దక్షిణేశ్వరు అని రామకృష్ణుడు అడిగినప్పుడు ఆవిడ సమాధానం ఏమిటంటే, చెడగొట్టడానికి రాలేదు, సహకరించడానికి వచ్చాను అని శారద చెప్పింది. అది జీవితం అంతా ఆ మాట పోషించుకుంది శారద. రామకృష్ణుడు ఆయన బోధస్వరూపుడు, ఆయన బాధస్వరూపుడు కాదు, బోధస్వరూపుడు, బోధ గురువు, ఈ కలియుగ అవతారం. ఆయన గైరో అన్న గదాధరుడు అంశ, గదాధరుడు మీరు చూసే ఉంటారు గైరో, ఆ గదాధరుడు అంశతోటి జన్మించిన వాడు రామకృష్ణుడు. అంటే రామకృష్ణుడి శరీరం తల్లిదండ్రులు ఇచ్చిన రామకృష్ణుడికి శరీరం, లోపలన్న వ్యక్తి తల్లిదండ్రులకు సంబంధించిన వాడు కాదు ఆయన మహావిష్ణువు, ఇక శరీరాన్ని మాత్రం వాడు ఇచ్చారు. గదాధరుడు అంశతోటి జన్మించాడు. రామకృష్ణుడు గైలో గదాధరుడు టెంపుల్లో నిద్రపోతుంటే రామకృష్ణుడు తండ్రి పరమ పవిత్రుడు, దారిద్ర్యాన్ని ఇష్టంగా అనుభవించాడు, అయిష్టంగా కాకుండా. గైరో ఆ గదాధరుడు నేను మీ ఇంటికి వస్తానని చెప్పాడు రామకృష్ణుడు తండ్రితో. నేను దశరథ మహారాజును కాదు, నువ్వు మా ఇంటికి వచ్చి నేను పోషించలేను, మేమే భోజనానికి ఇబ్బంది పడుతున్నాం, నీకు బట్టలు కుట్టించగలమా, భోజనం పెట్టగలమా, నీకు నీ స్థాయికి తగిన గౌరవాలు మేము చేయగలమా. భగవంతుడు ఇంటికి వస్తానంటే వద్దని చెప్పిన వాడు రామకృష్ణుడు తండ్రి, అంటే నిన్ను పోషించలేమని. నువ్వు బట్టలు కట్టుకుంటున్నావు, నువ్వు భోజనం చేస్తున్నావు కదా, ఆ భోజనమే నాకు పెట్టు, ఆ బట్టలే నాకు ఇవి. ఇంకా డిస్కషన్ వదిలేసి, తర్కం వదిలేసి నేను మీ ఇంటికి వచ్చేస్తున్నాను అన్నాడు గదాధరుడు. ఆ గదాధరుడే రామకృష్ణుడిగా కామర్ పొగూరులో అవతరించాడు. ఆయన స్పిరిచువాలిటీ నేకెడ్ స్పిరిచువాలిటీ, ఎక్కడ మాటలో కాను. మనం జ్ఞానం ఇన్స్ట్రుమెంట్స్ మూడు, మనం జ్ఞానం సంపాదించడానికి ఒకటి శరీరం, రెండు వాక్కు, మూడు మనసు. ఈ మూడు మన ఇన్స్ట్రుమెంట్స్ మనకి, ఈ సహకరిస్తే మన జ్ఞానం సంపాదించడానికి. మన మనసు సహకరించాలి, మన శరీరం సహకరించాలి, వాక్కు సహకరించాలి, మాట కూడా దేవుడితో సమానం. అంటే ప్రకృతిని ఎలా జయించాలి, అంటే నేచర్కి ఎలా ఎబవ్గా ఉండాలి, ఈ ప్రకృతి గుణాలని జీవలక్షణాలని ఎలా విడిపించుకోవాలి, ఈ జైలులోంచి ఎలా ఈ జైలులోంచి బయటికి ఎలా రావాలి అనే దానికి విధానాలు ఇప్పుడు మనం అందరం జైల్లోనే ఉన్నాం. అనుకుంటున్నాం, స్వతంత్రం అనుకుంటున్నాం. కొంతమంది అంటారు మాకు శాంతి వద్దు, మోక్షం అక్కర్లేదు, అది అక్కర్లేదు, ఇది అక్కర్లేదని. మీకు సేవ చేయడానికి మేము జన్మించామని రాజకీయ నాయకులు అంటున్నారు. అసలు మనిషి వాడి దేహభావంలోంచి, అజ్ఞానంలోంచి, అజ్ఞానం అనేది, అవిద్య అనేది, ప్రకృతి అనేది జైలు. అది అసలు జైలులోంచి విడుదల పొందటానికి ఏ రకమైన పని చేయాలి, ఏ రకమైన కర్మ చేయాలి అనేది సత్కర్మ అనే నిష్కామంగా వ్యక్తి భావం లేకుండా, ఈ ఇండివిజువల్ అయి ఫాల్స్ అయి బాడీ బాగుండయి లేకుండా, కీర్తి కోసం కాకుండా, సత్కర్మను కేవలం అంతఃకరణ శుద్ధి కోసం పనిచేసేవాళ్ళే ఈ రామకృష్ణ బాంగ్. ఇందులో ఫేమ్ ఫేమ్ ఏమీ లేదు. అంటే అంతఃకరణ శుద్ధి లేకుండా మనకి ఆత్మానుభవం కలగదు. వినిశ్చలందరికీ ఇప్పుడు క్యాలికెట్ లో ఉన్న పీఠాధిపతికి నాకు బాగా స్నేహం, నేను మర్చిపోయినాను. ఆయన మన క్యాలికెట్ నుంచి నరసాపురం వస్తే రాత్రి 9 జిన్నూరు వచ్చి నాతో మాట్లాడారు. వరగంటారు క్యాలికెట్ రండి, అక్కడ ఉండండి, ఒక నెల్లాళ్ళు మా ఆశ్రమంలోను. నేను మాట్లాడుతున్నా ఆయన నేను గుర్తు పట్టడం లేదు, ఆయనకు అర్థమైంది. నా పేరు వినీశ్చలానంద. ఆయన పేరు చెప్పారు గుర్తు కోసం. ఒక బ్రిడ్జి కట్టారు మమ్ముడవరం దగ్గర. ఆ బ్రిడ్జి ఒకటి బ్రిడ్జి కట్టారు ఆ మమ్ముడవరం సమీపంలో. గోదావరి పాయకి కట్టారు బ్రిడ్జి, చూపించారు నాకు తీసుకెళ్లి, అది జ్ఞాపకం చేశారు. నా పేరు వినీశ్చలానంద అని చెప్పారు. ఒక ఇన్సిడెంట్ చెప్పారు ఆయన. ఆ బ్రిడ్జి కట్టినప్పుడు కొంత డబ్బు మిగిలిపోయింది. మిగిలిపోతే మాంగ్స్ పట్టుకెళ్లి, అప్పుడు చీఫ్ మినిస్టర్ గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి పట్టుకెళ్లి డబ్బు మిగిలింది. ఇందులో మీ డబ్బు కొంత ఉంది, గవర్నమెంట్ డబ్బు, మా డబ్బు కొంత ఉంది, మొత్తం ఎవరి డబ్బు అయితేనే డబ్బు మిగిలింది, మీ డబ్బు మీరు తీసేసుకోండి అని చంద్రబాబు నాయుడు గారితో చెప్పారు. ఇలా మా రాజకీయ నాయకులు ఎవరు డబ్బు తెచ్చేవలేదే నాకు మిగిలిందని, ఎవరికి దొరికిందా మేసైతే మీరు డబ్బు తెచ్చిస్తున్నారు నాకు మిగిలిందని, ఎందుకు మీ మిషన్ కి వాడుకోండి వద్దు నాకని చెబితే అది వేరే విషయం. మా మిషన్ కి వాడుకోవడం అనేది ఈ డబ్బు మట్టుకు మాకు అక్కర్లేదు. మీరు ఒక పర్పస్ మెచ్చి, ఇది రామకృష్ణ మట్టిలో ఉన్నటువంటి విశేషం, మీరు ఏ పర్పస్ గురించి ఈ డబ్బు ఇచ్చారు ఆ పని పూర్తి చేసేసాం, కానీ ఇది మిగిలింది, ఈ మిగిలిన ఫండ్ డైవర్షన్ మాకు వద్దు, వేరే పని ఏదైనా మేము చేసినప్పుడు మీరు ఇవ్వాలని సహాయం చేయాలంటే తీసుకుంటాం, కానీ ఈ ధనం మటుకు మాకు వద్దని చీఫ్ మినిస్టర్కి మిగిలిన డబ్బు అంతా ఇచ్చి వచ్చేసారు. ఆయన చాలా సంతోషించారు. ఇలా మా రాజకీయ నాయకులు ఒక్క నాయకుడు తెచ్చేవలేదు డబ్బు. ఇన్సిడెంట్ వినిశ్చలానంద ఈ సంఘటన చెప్పారు. ఎప్పుడు పూర్వపక్ష బ్రిడ్జి కట్టినప్పుడు, యానాం దగ్గర బ్రిడ్జి కట్టినప్పుడు, అది యానాం అక్కడ మమ్ముడివరం సమీపంలో బ్రిడ్జి కట్టినప్పుడు చెప్పారు. అయితే ఇక్కడ రామకృష్ణుడు అవతారం వల్ల డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా మన హిందూ మతానికి ఒక గౌరవం, ఓ చైతన్య స్థాయి తీసుకొచ్చారు, మతానికి తీసుకొచ్చారు. అయితే ఆయన శరీరం ఎక్కడ లేకపోయినా ఆయన పని, ఆయన ఇన్ఫ్లుయెన్స్ అంటే ఆయన బోధల యొక్క బలం, అంటే ఆయన ఏ చైతన్య స్థాయిలో జీవించారో దాని ప్రభావం మానవ జాతి మీద ఉంది, మొత్తం మానవ జాతి మీద అంతా ఉంది. రామకృష్ణుడి సందేశాన్ని ఈ టాక్సీ శ్రీ రమణ మహర్షి అనే బుక్ ఒక ఆయన రాశారు, గోస్పల్ మహేంద్రనాథ్ గుప్తా రాశారు. వాళ్ళు అంతకే జన్మించారు, గోస్పల్ రాయడానికే మహేంద్రనాథ్ గుప్తా జన్మించాడు అని అనిపిస్తుంది చూస్తే, మహేంద్రనాథ్ గుప్తా జీవితం చూస్తుంటే. అంటే బాగుపడాలంటే ఈ రామకృష్ణ సాహిత్యం, స్వామీజీ సాహిత్యం, శారద సాహిత్యం చదివి తీరాలి మనం బాగుపడాలంటే. అందులో మనకు భాషకి తగిన క్లిష్టత ఏమి ఉండదు, భాషాపరంగా ఏదో ఆచార్యుడు భాషలాగా అలా ఉండదు, మనకు అర్థమయ్యేలా ఉంటుంది. అది మన మెదడుకు కాకుండా డైరెక్ట్ గా మన గుండెకి అప్పీల్ చేస్తున్నాడు రామకృష్ణ దేవుడు అని అనిపిస్తుంది. ఆయన చేస్తున్నటువంటి పనికి సహకరించడానికే నరేంద్రుడు వచ్చాడు. ఆయన మెసేజ్ 4 గోళ్ల మధ్యన కూర్చుని ఆయన చెప్పినప్పటికీ ఆ మెసేజ్ ని అంత విశ్వవ్యాప్తి చేసింది నరేంద్రుడు. అయితే ఈ మధ్యన రామకృష్ణ భక్తులు, రామకృష్ణుడు మట్ట వాళ్ళు కొంతమంది ఏదో మాట్లాడుతున్నారు, నాకు చెవిలో పడుతున్నాయి. రామకృష్ణుడి కంటే స్వామీజీ ఎక్కువ పని చేశాడు అని అంటున్నారు. ఆ మాట నాకు నచ్చలేదు. ఈ శక్తి ఎవరిది? స్వామీజీ అందరూ పని చేస్తున్నారు, అలాగే నరేంద్రుడు పని చేశాడు. ఈ శక్తి ఎవరిది? వీళ్ళ ద్వారా రామకృష్ణుడి శక్తి ప్రవహించే పని చేశాడు నరేంద్రుడు కూడా. అది మనసిపోయి అన్ సీన్ అని అన్న గేరడు. ఆ రామకృష్ణుడు చెప్తే మనకి కళ్ళకు కనపడకపోవచ్చు, చెవులకి వినపడకపోవచ్చు, కానీ ఆ శక్తి ప్రవహిస్తుంది. దాన్ని బట్టే నరేంద్రుడు కూడా ఇతర దేశాలు అబ్రాడ్కి వెళ్ళి చెప్పినా ఈ రోజు వరకు మాంగ్స్ చాలా శ్రద్ధగా సెలబ్రెస్ వరకు చేస్తున్నారంటే అది అంతర్లీనంగా రామకృష్ణుడి శక్తి. కానీ అది మర్చిపోయి, బ్యాక్గ్రౌండ్ మర్చిపోయి, లోపల ఆధారంగా ఉన్న శక్తిని మర్చిపోయి ఏదో రామకృష్ణుడు సరిగ్గా చేయలేదు వాడికంటే, నరేంద్రుడు బాగా చేశాడు వాడికంటే, బ్రహ్మానందే బాగా చేశాడు, ఈ మాటలు వినటానికి బాగోలేదు. అంతర్లీనంగా ఉంది ఆయన అనుగ్రహం మాత్రమే, రామకృష్ణుని అనుగ్రహం. నరేంద్రుడు కూడా రామకృష్ణుడి స్థాయిలో జీవించాడు, రామకృష్ణుని కూడా తగిన శిక్షణ ఇచ్చాడు నరేంద్రుడికి, బాగా ట్రైనింగ్ పొందాడు రామకృష్ణుడి దగ్గర. అసందర్భ మాటలు నరేంద్రుడు మాట్లాడితే చివాట్లు కూడా పెట్టాడు రామకృష్ణుడు. రజోగుణంలో ఉన్న మనిషిని సత్వగుణంలోకి తీసుకొచ్చాడు. చిన్నప్పుడు రజోగుణంగా ఉండేవాడు నరేంద్రుడు, ఆయన సత్వగుణంలోకి తీసుకొచ్చాడు. భారతదేశం కిటికీ తలుపులు, గుమ్మాలు తలుపులు అన్ని మూసేసి నిద్రపోతుంటే ఈ తలుపులన్నీ ఓపెన్ చేసి చూడండి ఇతర దేశాలు ఎలా అభివృద్ధి పొందుతున్నాయో. మన దేశం 100 సంవత్సరాలు వెనకబడి ఉన్నది, మన దేశం 100 సంవత్సరాలు వెనకబడి ఉన్నది, మనం కూడా అలాగా అభివృద్ధి పొందాలి. మీరు నిద్రపోతున్నారంటే ఇలాగా నిద్రపోతున్న భారతదేశాన్ని మేలుకొల్పడానికి వచ్చిన వాడే స్వామి వివేకానందుడు. స్లీపింగ్ ఇండియా ఆడు భగవద్గీతకి వ్యాఖ్యానం రాశాడా, ఉపనిషత్తులకి వ్యాఖ్యానం రాశాడు, ఇలా కొంతమంది అంటే అసలు ఆయన వచ్చిన పని వేరు. ఆయన వచ్చిన పని ఆయన చేసుకున్నాడు. ఆచార్యులు వారు అది రాశారు, అలా నరేంద్రుడు రాశాడు, అది కాదు. ఆయన వచ్చిన పని వ్యాఖ్యానాలు రాయటానికి కాదు, నిద్రపోతున్న భారతదేశానికి, భారతదేశాన్ని మేలుకొల్పడానికి వచ్చిన వాడు. ఈ దేశభక్తిని భారతదేశంలో అనేక మంది దేశభక్తిని క్రియేట్ చేసిన వాడు స్వామీజీ. మహాత్మా గాంధీ ఒక మాట అన్నాడు, నాకు ఎంతో కొంత దేశభక్తి ఉన్న మాట నిజమే, దేశభక్తి ఉండే పని చేస్తాను. కానీ స్వామీజీ సాహిత్యం చదివిన తర్వాత, స్వామీజీ సాహిత్యం నేను అధ్యయనం చేసిన తర్వాత నాకున్న దేశభక్తి 10 రెట్లు పెరిగిపోయింది. ఇది ఎవరో కాదంటే జాతి పిత బాపు అన్నాడు రవీంద్రనాథ్ ఠాగూర్. ఏమిటంటే వివేకానందరు విశేషం ఏంటి, మనం వివేకానంద అంటున్నాం, వెస్టర్ నర్స్ వివేకానంద అనలేక మిస్టర్ ఆనంద్ మిస్టర్ ఆనంద్ అంటారు వాడు. వివేకానంద అంటానికి మాట తిరగదాడు సరిగ్గా, ఏమయ్యా ఆనందు ఆనంద్ అని ఊరాయన అమెరికాలో. ఆనంద్ అంటే స్వామీజీ అనేవారు మీకు వివేకం అక్కర్లేదా ఆనందమేనా అనేవారు. ఆయన పేరు వివేకానంద, మీకు వివేకం అక్కర్లేదా ఆనందం ఉంటే సరిపోతుంది అని అడిగారు అమెరికన్స్. ఇదంతా ఎబ్రాడ్లో టాక్, ఇది ఎబ్రాడ్లో టాక్. అలాగే ఈ రామకృష్ణుని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాను అంతే నేను ఇక్కడ చేసేది. ఇక భాష్య గ్రంథాల గురించి మాట్లాడటం అవునో కాదని ఇది కాదు, అయితే ద్వైతం అద్వైతం అద్వైతం ఈ రకమైన మనకి ద్వైతం గురించే బోధిస్తూ ఈ వివాదాల్లో చిక్కుకోకుండా డైరెక్ట్ గా ట్రూత్ ని ఎక్స్పీరియన్స్ చేయటానికి ఈ స్వామీజీ సాహిత్యంలో, మాతాజీ సాహిత్యంలో, రామకృష్ణుడి సాహిత్యంలో మనకు అవసరమైన మెటీరియల్ చాలా ఉంది. ఒక విషయం నేర్చుకోవాలి, ఠాగూర్ చెప్పాడు ఈ మాట, ఇఫ్ యూ వాంట్ టు నో ఇండియా, మీకు ఇండియా గురించి ఎవరికైనా బాగా తెలుసుకోవాలంటే స్టడీ వివేకానంద, వివేకానందని అధ్యయనం చేయండి. ఇన్ హిమ్, ఇన్ వివేకానంద స్వామీజీ ఎవ్రీథింగ్ ఇస్ పాజిటివ్. అది మనం నేర్చుకోవాల్సినది. మనం అన్ని నెగిటివ్ మైండ్స్, ఎవరికైనా కాళ్ళు ఇరిగినాయి, సైకిల్ తొక్కొస్తున్నాడే, బాగా ఇరిగినాయి అనుకునే బాబుతో మనం జనం నెగిటివ్ మనస్తత్వం. అసలు మనకి నెగిటివ్ మైండ్ ఉంది, మనం ముందు అది తప్పించుకోవాలి. ఆ నెగిటివ్ థింకింగ్ లో మనకు నెగిటివ్ థింకింగ్ ఉంది, ఆ పాజిటివ్ నెగిటివ్ థింకింగ్ విడిచిపెట్టి ముందు మనం పాజిటివ్ థింకింగ్ లోకి వస్తేనే కానీ రామకృష్ణుని మనం ఎంజాయ్ చేయలేం. అసలు అనుభవం మాట అట్టుంచండి, ఆయన టీచింగ్స్ మనం ఎంజాయ్ చేయలేం అని చెప్పి రామకృష్ణుడు. అది భారతదేశం మీద ఆయన ప్రభావం ఉంది. ఇంకా ఫ్యూచర్ లో కూడా రామకృష్ణుడు యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. అంతర్జాతీయంగా కూడా ఆయన ఎక్కడికి వెళ్ళకపోయినా మీకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కూడా మీకు ఏ ఛాన్స్ ఈ కుట్లకి వెళ్ళినా అక్కడ రామకృష్ణుడు పటాలు ఏ కనిపిస్తూ ఉంటాయి, బుద్ధుడి ఒకటి రామకృష్ణుడు ఒకటి, ఈ అయి చాలా ప్రమాదం. నేను అంటాం కదా, ఈ నేను చాలా ప్రమాదం, నేనే ఇది వెళ్ళకుండా ఇది బయటికి వెళ్ళకుండా ఏమి సాధిస్తావు, ఇది వెళ్ళాలి కదా బయటికి, అసలు ఇది వెళ్లకుండా ఏం సాధిస్తాను. ఈ స్వామీజీకి తలంపు వచ్చింది యునైటెడ్ స్టేట్స్ లో, ఇదంతా రామకృష్ణుడు మెసేజ్ నేను స్ప్రెడ్ చేస్తానా యూనివర్స్ అంతానా అని అనుకున్నాడు, మనసులో అనుకున్నాడు. ఈ రామకృష్ణుడు సందేశాన్ని మోసుకెళ్తున్నాను ప్రపంచం అంతా అని మనసులో అనుకున్నాడు. అని అమెరికా స్వామీజీ కంటే రామకృష్ణుని ముందు వెళ్ళిపోయాడని స్వామీజీకి అర్థం లేదు. స్వామీజీ కంటే రామకృష్ణుని ముందు వెళ్ళిపోయాడు, ఆయన అక్కడ జయించాడు, జయించింది ఈయన జయించాడు. ఇక్కడ ఒకరి ఇంటికి భిక్షకు పిలిచాడు స్వామీజీని, స్వామీజీని పిలిచే భిక్షకు వెళ్ళాడు. అక్కడ పెద్ద ఫోటో ఉంది రామకృష్ణుడి ఫోటో. ఇదేంటి, మా గురువు గారు ఫోటో ఇక్కడికి వచ్చిందండి. మీ గురువు గారు మా ఇంటికి ఎప్పుడు వచ్చేసారు? మాకు ఒకసారి స్వప్న దర్శనం ఇచ్చారు మీ గురువు గారు. స్వప్న దర్శనం ఇస్తే మేము ఆ బొమ్మ గీశాను, నేను ఆ గీస్తే బొమ్మ ఇలాగొచ్చింది. అంటే ఆ వచ్చిన వాడు రామకృష్ణుడు. అంటే మహాత్ములు చాలా మంది స్వప్నంలో కూడా దర్శనం ఇచ్చి, డ్రీమ్ స్టేట్ లో దర్శనం ఇచ్చి వాళ్ళని ఆ డ్రీమ్ యొక్క ప్రభావం అంతా వేకింగ్ స్టేట్ లో తీసుకొచ్చి చరింపజేసినటువంటి మహాత్ములు మహర్షులు ఉన్నారు, యోగులు ఉన్నారు. అప్పుడు స్వామీజీ ఏమనుకున్నారంటే, నా వల్ల నేనేదో రామకృష్ణుడి మెసేజ్ని నేను స్ప్రెడ్ చేస్తున్నానని అనుకున్నాను, రామకృష్ణుడు నాకంటా మనక ముందు వచ్చేసాడా, నేను చేయటం ఏంటి, నాకంటా ముందు వచ్చాడని సంగతి తెలియక ఇదంతా నేనే చేస్తున్నానని అనుకున్నానే. అంటే అవి బయటికి వెళ్ళలేదు ఇంకా. ఈ అయ్యి ఉన్నప్పుడు అటువంటి ఆలోచనలు అటువంటి తలంపులే వస్తాయి. ఈ అయ్యి ఉన్నప్పుడు అటువంటి అది బయటికి పోవాలి. కొంతమంది అనిష్ట ప్రాక్టికల్ సైడ్ కూడా ఉండాలి. అసలు మనం నేర్చుకున్నది ప్రాక్టికల్ చెయ్యకపోతే అలా మనం నేర్చుకున్నది ఎంతవరకు నిజం మనకే తెలియదు, దాన్ని ప్రాక్టీస్ చేస్తాంటే తెలుస్తుంది. వాచా వేదాంతం కాకుండా ఈ మాంగ్స్ చేసి ఇది అనుష్ఠాన వేదాంతం అంటే వాళ్ళు పన్నెండో భగవంతుడిని చూస్తున్నారు. మ్యాటర్లో ఒక డివినిటీని దింపారు. కొంతమంది మాంగ్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు నా దగ్గర ఏమన్నారంటే, ఒక ఆయన, మీరు రామకృష్ణ మాంగ్స్ ఇండియన్ క్రిస్టియన్స్, వివేకానంద అమెరికా వెళ్ళి ఇతర దేశాలు వెళ్ళి ఆ క్రైస్తవు పద్ధతి సోషల్ వర్క్ ఇది అక్కడ నేర్చుకునే ఇండియాలో వచ్చి ఇదంతా పెట్టాడు, రామకృష్ణ మఠం రామకృష్ణ మిషన్ పెట్టాడు. మీ మాంగ్స్ అందరూ వాళ్ళు ఇండియన్ క్రిస్టియన్స్, ఇండియన్ హిందూస్, వాళ్ళు హిందూస్ క్రిస్టియన్స్, మీకేమన్నా క్రిస్టియన్స్ కింద కనిపిస్తున్నారు? అసలు మీరు అనాలని మాట్లాడుతున్నారు కానీ అసలు మీకేమన్నా వాళ్ళు హిందూస్ కింద కనిపిస్తున్నారా, మీరు క్రిస్టియన్స్ కింద చెబుతున్నారా? వాళ్ళు చెప్పే టీచింగ్ ఏంటి? మన ఉపనిషత్తుల గురించి చెబుతున్నారు, మన వైదిక మతం గురించి చెబుతున్నారు, సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉంది రామకృష్ణుడు వాడు అనేకలు అందరూ హిందూస్ అనే సుప్రీంకోర్టు తీర్పు కూడా, పులి బెంచ్ జడ్జిమెంట్ ఉంది మీకు కొంతమందికి తెలిసినో తెలియదు. ఆయన మటుకు షిరిడి సాయిబాబా మటుకి హిందూ అని చెప్పలేం, కానీ రామకృష్ణుడు అనేకలు అందరూ హిందూస్ అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి ఉంది. ఏదో ఒక సందర్భంలో తీర్పు చెప్పారు వాళ్ళు. అందుచేత ఇక్కడ అంటే మన పని మనం నేర్చుకున్నదంతా ప్రాక్టీస్ చేయాలి. అంటే యాక్షన్ లో కూడా ఊరికే మనం నోటితో ఏదో చెప్పడం కాకుండా పని చేసి చూపించాలి. అది మన నోటితో చెప్పిందే చేసి చూపించాలి, ప్రాక్టికల్ సైడ్ కూడా కనిపించాలి. ఇట్ ఈస్ గ్లోరియస్ ఈవెన్ టు హెల్ప్ వన్ మ్యాన్, స్వామిజీ ఏమన్నా పరమహంస గారు, ఇట్ ఈస్ గ్లోరియస్ ఈవెన్ టు హెల్ప్ వన్ మ్యాన్. అయితే జైల్లో కూర్చుని ఒకరికొకరు సాయం చేసుకోవడం అది కాదండి, ఆయన చెప్పిన పద్ధతిలో మనం చేస్తే జైల్లోంచి బయటకు వస్తాం. అంటే ఒక మనిషికి ఇంకో మనిషి సహాయం చేస్తే జైల్లో అజ్ఞానం అనే జైల్లోంచి బయటకు వచ్చేస్తామని అడిగేవాళ్ళు ఉన్నారు కౌంటర్ క్వశ్చన్స్. ఇట్ ఈస్ గ్లోరియస్ ఈవెంట్ హెల్ప్ వన్ మ్యాన్ అని రామకృష్ణుడు అన్నాడంటే జైల్లో కూర్చునే ఒకరికొకరు సాయం చేసుకోవడమా? అది జైల్లో ఉంటే మనకు జైల్లో ఉన్నంతకాలం మనకు ఫ్రీడమ్ ఉందా? అజ్ఞానం అనే జైలు, అవిద్య అనే జైలు ఉన్నప్పుడు అంటే మనకి ఈ మిజ్ఞానం ఉన్నంత కాలం, అంటే దేహాత్మ బుద్ధి ఉన్నంత కాలం మన అందరం జైల్లోనే ఉన్నాం కదా, ఈ జైల్లో ఉండే ఒకరికొకరు సహాయం చేసుకోవటం అని అడిగిన వాళ్ళు ఉన్నారు. అది కాదండి, ఆయన చెప్పిన పద్ధతి అది కాదు. వాళ్ళు భౌతికంగా మీరు ఆలోచించకండి, ఆయన ఇతరులకి సహాయ సహకారములు అందించమన్నాడంటే ఆ అజ్ఞానమైన జైల్లోంచి, అవిద్యమైన జైల్లోంచి విడుదల పొందటానికి వర్క్ కూడా సహకరిస్తుంది. అది భగవంతుడే చెప్పాడు కదా కర్మను యోగంగా చేయమని. కర్మను యోగంగా చేస్తే యోగ కర్మసు కౌశలం, కర్మను యోగంగా చేయండి. మరి మీ పనిలో మీ నేర్పు, మీ స్కిల్ కూడా చూపించండి, నేర్పు ఓర్పు చూపించండి, అది కూడా యోగమే. అంటే మనకు భగవంతుడు అనేక యోగాలు చెప్పాడు, కర్మయోగం కూడా ఒక యోగమే. అలా కర్మయోగం ప్రాక్టికల్, అది తిరగ్గారు భగవద్గీత రహస్యం రాస్తూ అంత కర్మయోగ పరంగానే ఎక్కువ తిరగ్గారు రాశారు కర్మయోగ పరంగా. అంచేత రామకృష్ణుడు చెప్పిన పద్ధతి దాని వల్ల మనకు అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. అంతఃకరణ శుద్ధి లేకుండా జైల్లోంచి బయటికి రాగలమా? అదంతా ఫైనల్ గా అల్టిమేట్ గా ఇతరులకు మనం సహాయం చేస్తున్న సహాయ సహకారములు చేసేదంతా కూడా అంటే స్వార్థం లేకుండా పని చేస్తుంటే, స్వార్థం ఉన్నవాడికి పరమార్థం అందదు. స్వార్థం లేకుండా మనుషులను తయారు చేయడానికి రామ పరమహంసరా చెప్పాడు. అలా స్వార్థంలోంచి విడుదల చేస్తుంది కానీ అది స్వార్థంలో స్వార్థాన్ని పెంచదు. రామకృష్ణుడు చెప్పిన ప్రతి వాక్యం కూడా జైల్లోంచి విడుదల అవటానికి, అజ్ఞానంలోంచి విడుదల అవుతాడు మనిషి. అంతేకాదు జైల్లో కూర్చునే ఒకరినొకరిని సహాయం చేసుకుంటున్న మాటలు అది సమన్వయంగా లేదు. అక్కడితోటి చెప్పు ఊరుకోవటం లేదు కదైనా అల్టిమేట్ గా. అదే మన డెస్టినేషన్ చూపిస్తున్నాడు, మన గోల్ చూపిస్తున్నాడు. మన అద్వైతాన్ని ఖండించలేదు. ద్వైతం ద్వారా, ద్వైతం లేకుండా అద్వైతం ఎలా సాధ్యం అవుతుంది? ఇప్పుడు మనందరం ద్వైతంలోనే నివసిస్తున్నాం కదా. ఈ ద్వైతం లేకుండా, ఈ ద్వైతంలో మనం పెర్ఫెక్ట్ గా ఉంటే ఈ ద్వైతే మనల్ని అద్వైతానుభూతిలోకి తీసుకెడుతుంది. అది క్రియాత టీచింగ్ అసలు ప్రాక్టికల్ గా ఉంటుంది. అంచేత మనం అందులో మనం ఆక్షేపించేది ఏమి లేదు. రామకృష్ణుని టీచింగ్ లో మనం ఏమి ఆక్షేపించేది ఏమి లేదు. తర్వాత మాయ కామనీ కాంచనాల్లో ఉంది. ఒక స్వామి అన్నాడు, కామనీ కాంచనాల్లోంచి విడుదల పొందాలని అందరికి తెలుసు కదా రామకృష్ణుడు చెప్పాలా అని. కామనీ కాంచనాల్లోంచి విడుదల పొందాలని రామకృష్ణుడు బోధించాడు. లైఫ్ అంతా మాయ అంతా అందులోనే ఉంది. భగవంతుడు నా మాయను జయించలేదంటే మాయ ఎక్కడుంది? కామనీ కాంచనాల్లోనే ఉంది. అది కరెక్ట్ గా చెప్పాడు రామకృష్ణుడు. కలిలో ఉన్న విషయం అదే. అంటే కామనీ కాంచనాల్లోంచి విడుదల పొందాలని ఆయన చెప్పకపోతే ఎవరికి తెలియదా అని ఒక అన్నాడు. అలా కాదండి, మీరు బయటకు వచ్చారా అని అడిగాను. మీరు మీరు రామకృష్ణుడు చెప్పాలన్నారు అసలు. మీరు కామనీ కాంచనంలోంచి బయటకు వచ్చారా? మీ హృదయంలోంచి అందులోంచి విడుదల పొందారా? అసలు కామనీ కాంచలోంచి విడుదల పొందడానికి రామకృష్ణుడి టీచింగ్ మానవ జాతికి ఎంతో సహకరించింది. ఆయన చెప్పాలా, ఆయన చెప్పబోతే మాకు తెలియదా అని మీరు అలా అనకూడదు. ఆయన జీవించి చెప్పాడు. ఆయన ఏదైతే చెప్పాడో అది జీవించే చెప్పాడు. జీవించకుండా ఆయన అనుభవం లేకుండా కేవలం చిరక పరుగుల కింద రామకృష్ణుడు ఒక్క మాట చెప్పడు. ఆయన చెప్పిన మాట అంతా ఆయన అనుభవంలో ఉంది. ఆయన జీవించే మాట అంతా జీవించి చెప్పాడు రామకృష్ణుడు. అంటే ఇవన్నీ మాటలన్నీ అసూయలు వచ్చే మాటలు. కానీ ఆయన చెప్పకపోతే మాకు తెలియదా? మరి తెలిస్తే విడుదలైపోయారా మీరు? మీకు తెలుసు, తెలిస్తే విడుదలై ఇవన్నీ అశీలోంచి వచ్చే మాటలు. అంటే కరెక్ట్ గా అండర్స్టాండ్ మనల్ని, మన స్థాయి ఎంత వరకు ఉందంటే మన మహాత్మునం కాకపోవచ్చు, మనుషులం కాకపోవచ్చు, యోగులం కాకపోవచ్చు, అసలు కనీసం వాళ్ళని ఎంజాయ్ చేసే స్థితిలో కూడా లేము. వాళ్ళు నేను రామకృష్ణుని కాకపోవచ్చు కానీ రామకృష్ణుని సాహిత్యం చదివి రామకృష్ణుని ఎంజాయ్ చేసే స్థితిలో కూడా లేకపోతాడా? అంటే భగవంతుడు కూడా అర్జున నీకు అసూయ లేదు, అసూయ అనేది ఎలా ఉంటుందో తెలియదు, నువ్వు అనసూయుడు. ఆ గ్రేట్ క్వాలిటీకి, గుడ్ క్వాలిటీకి నీ ఆ క్వాలిటీకి నేను ఆకర్షించబడి నీకు చేస్తానని చెబుతున్నానని భగవంతుడు చెప్పాడు. అంచేత వాళ్ళకి మనం ఇలా విమర్శలకు, చాలా విమర్శలకు కారణం అసూయ కారణం. ఆయన చెప్పకపోతే మాకు తెలియదా? సరే మీకు తెలుసు, మీరు విడుదలైపోయారా కామనీ కాంచ సంవత్సరాల నుంచి విడుదలకు సమాధానం లేదు. దానికి నా ప్రశ్నకి సమాధానం లేదు. అంచేది ఆయన విడుదలయ్యి జీవించి చూపించాడు. ఆయన నవ్వరు ఎంజాయ్డ్ ది వరల్డ్ ఈవెన్ ఇన్ ఎ డ్రీమ్. ఆయన నవ్వరు ఎంజాయ్డ్ ఉమెన్ ఈవెన్ ఇన్ ఎ డ్రీమ్. ఎన్ని చెడకపడుకులా ఆయన జీవితంలో ప్రాక్టికాలిట. మన బిలిచులకు మానవుడిని జీవుణ్ణి ఏ పని చేసినా ఆనందం కోసం. మన ఆనందం దొరకకపోయినా మానవుడు సాహిత్యాన్ని చదివినా ఏ పని చేసినా డబ్బు సంపాదించినా ఏ పని చేసినా ఆనందం కోసం వాడు చేస్తాడు. ఆనందం బయట ఎక్కడా లేదని అడిగి తెలియక ఆనందం కోసం చేస్తాడు. అక్కడ లభ్యం అయిపోయినా మహర్షి గారు ఓ మాట చెప్పారు, అలా సృష్టిలో ఆనందం ఎక్కడ లేదు. ముందు నువ్వు ఆ నిర్ణయానికి రావాలి. నీ హృదయంలో తప్పించి నీ హృదయంలో స్పిరిచువల్ హార్ట్లో ఫిజికల్ హార్ట్ కాదు, ఈ స్పిరిచువల్ హార్ట్లో తప్పించి ఈ శాంతి కానీ ఆనందం కానీ సృష్టిలో ఎక్కడ క్రియేషన్లో ఎక్కడ లేదు. ముందు ఆ విషయంలో నువ్వు నిర్ణయానికి రావాలి. నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా ఎన్నిసార్లు చనిపోయి ఎన్ని శవాలను మోసినా ఎన్నిసార్లు చనిపోతారు. శరీరం వచ్చింది చనిపోయారు, ఇంకో శరీరం వస్తుంది, ఆ శరీరం వచ్చి అది చనిపోతుంది. ఇలా చనిపోవటం పని ఇలా ఎన్నిసార్లు చనిపోతారు అంచేది మనకు అసలు బాడీ అసలు నీకు మ్యాటర్తో పనేముంది. నీకు అసలు బాడీ దేనికి? నీకు ప్రపంచాన్ని ఎంజాయ్ చేయాలనే బుద్ధి కనుక లేకపోతే అసలు నీకు బాడీ ఏం చేసుకుంటావు? నీకు గౌతమ్ లాస్ట్ అని ఇది ప్రశ్న అడిగారు బుద్ధుడిని. గౌతమ్, నాకు తిరిగి పునర్జన్మ ఉందా? నాకు తిరిగి నాకు శరీరం వస్తుందా? ఆయన ఉపనిషత్తులు వేదాలు లేకపోతే కోట్ చేయలేదు, అను కొటేషన్ లేదు. లేదా భగవంతుడు ఇలా చెప్పాడు అలా చెప్పాడు ఏమని లేదు. ఎందుకు పోయా ఘోరం? నీకు అవసరమా? నీకు శరీరం అవసరమా? నీకు శరీరం అవసరం. నీకు డిజైర్లెస్ స్టేట్కి వెళితే నువ్వు డిజైర్లెస్ స్టేట్లో నువ్వు ఉంటే నీకు అసలు శరీరం అవసరం ఏంటి? అసలు నీకు శరీరాన్ని ఏం చేసుకుంటావు నువ్వు? శరీరంతో పని ఏంటి అసలు నీకు? నీకు లోపల డిజైర్ లేనప్పుడు ఆ డిజైర్ ఉంటే అది మ్యాటర్ ద్వారా ఎక్స్ప్రెస్ అవుతుంది. నీకు డిజైర్ లేనప్పుడు అసలు మ్యాటర్ తోటి పని ఏంటి? నీకు బాడీ తోటి పని ఏంటి? నీకు దాహం అయితే మంచి నీళ్ళు కావాలి, ఆకలి అయితే అన్నం కావాలి. అలాగే నీకు శరీరం అవసరం ఉంటే రీబర్త్ వస్తుంది. అసలు నీకు అవసరం ఉందా శరీరం? రీబర్త్ అవసరం ఉందా? నీకు టీవీ చూడాలని తలంపు వస్తే కళ్ళు అవసరం కానీ నీకు లేదా కళ్ళతోటి పని ఏముంది నీకు? నీకు తలంపు ఎక్కడ వస్తుంది? లోపల వస్తుంది, మైండ్లో వస్తుంది. అది చూసుకోవయ్యా. నీకు బాడీ వస్తుందా రాదా అంటే నీకు అవసరం అయితే రాదు, నీకు అవసరం ఉంటే వస్తుంది. ఇక్కడ దేవుడు ఉన్నాడా లేడని సమస్తోడు సంబంధం లేదు. నీకు బాడీ రీబర్త్ వస్తుందా రాదా అంటే ఆయన భగవద్గీతను కోట్ చేయలేదు, ఎక్కడ కోట్ చేయలేదు. నీకు రీబర్త్ నీకు అవసరం అనుకుంటే బాడీ వస్తుంది, నీకు అవసరం అయితే రాదు. నీకు ఆకలి లేకపోతే అన్నం ఎందుకు, దాహం లేకపోతే మంచి నీళ్ళు ఎందుకు నీకు? నీకు నెస్టిటీ బాడీ నెస్టిటీ నీకు లేనప్పుడు అవసరం లేదన్నప్పుడు నీకు రాదు, రానే రాదు. నెస్టిటీ ఉంటే వస్తుంది అది రాదు. నీకు అసలు మ్యాటర్ దేనికి? నీ కోరికల్ని ఎక్స్ప్రెస్, నీకు డిజైర్స్ ఉంటే ఆ డిజైర్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మ్యాటర్ కావాలి. నీకు డిజైర్ అయ్యలేనప్పుడు అసలు మ్యాటర్ తోటి పని ఏంటి నీకు? దేనికోసం బాడీ నీకు? అది నీ యోగ్యతను బట్టి, అడగతను బట్టి, దాన్ని బట్టి, దాని మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని కానీ ఎక్కడ ఏ శాస్త్రం అని ఆయన కోట్ చేయలేదు. టైం ఎంత చదివినప్పుడు ముగిస్తామండి. సరే మాంగ్స్ మాట్లాడతారు, మాంగ్స్ మాట్లాడతారు. అయితే అవతార పురుషులు అందరూ వచ్చారు. ఇది మన కాలానికి తగిన టీచింగ్ ఇది రామకృష్ణుడిది. ఆయన ద్వైతంలో చెప్పిన ఆబ్జెక్ట్లెస్ అవేర్నెస్ మనల్ని మోసుకుపోవడానికి టీచింగ్ చేయం ఫైన్ అది. కానీ రామకృష్ణ మట్ట వారి గోలు అద్వైతం, ద్వైతం గురించి చెప్పిన వాడి మిషన్ యొక్క గోలు మట్టికి అద్వైతం. సరే ఈ రామకృష్ణ మాంగ్స్ చేస్తున్న కృషికి మాకు ఈ జన్మలో మీలాగా మేము ఎర్ర బట్టలు వేసుకునే అవకాశం మాకు లేదు, కానీ మాకు ఈ శరీరంలో ఉండగా మాకు ఇంక అవకాశం లేదు. కానీ మీరు చేస్తున్న కృషి మేము స్మరించుకుంటూ ఉంటాం. హైదరాబాద్లో మేము హైదరాబాద్ వెళ్తే రామకృష్ణ మట్టుకు వెళ్లకుండా వెళ్ళాం. సరే ఈ రెండు జిల్లాలకి రాజమండ్రి ఒకటే ఉంది, రామకృష్ణ మఠం. రాజమండ్రి వెళ్తే రామకృష్ణ మఠం చూడకుండా రాము, ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది చూడకుండా వస్తే. ఈ జిల్లాలో రామకృష్ణ మఠం లేదు అసలు, కానీ రాజమండ్రి ఉంది ఈ రెండు జిల్లాలకనే. అది ఈ మధ్యకాలంలో అభివృద్ధిలోకి వస్తుంది. ఈ రామకృష్ణ మఠం పెరిగి కొద్ది సమాజానికి మంచిది. వాళ్ళు ఎక్కడైనా ప్రకృతి అవాంతరాలు వస్తే ప్రాక్టికల్ గా వర్క్ చేస్తున్నారు. టీటీడీ వాళ్ళు కూడా వాళ్ళు అన్నదానం పెట్టారు. టీటీడీ అన్నదానం పెట్టినప్పుడు బేరుగుల మట్ట రాశారు వాళ్ళు, వర్క్ మాకంటే మీరు బాగా చేస్తారు, మేము డబ్బు ఇస్తాం, ఈ వంటలు వండించడం, భోజనాలు పెట్టడం, ఈ ఆర్గనైజేషన్ అంతా మీరు రామకృష్ణ మట్టి తీసుకోండి, మీరు బాధ్యత పెట్టుకోండి, మీకు కావాల్సిన సొమ్ములు ఇస్తాం, ఆర్గనైజేషన్ మాకంటే మీరు బాగా చేస్తారు అని బేడుగులు మట్టి రాస్తే మాకు మాంక్స్ లేరు, మేము చేయలేము, తిరుపతి వచ్చి మేము కొండపైన ఈ పని చేయలేము, మాకు మాంక్స్ లేరని వాళ్ళు రిజెక్ట్ చేశారు వ్యాపారం. టీటీడీ వాళ్ళు ఇలా రాస్తే మాకు మాంక్స్ తక్కువ ఉన్నారు. ఈ స్వామి అని వారు మీరు మాకు డబ్బు ఇస్తున్నారు, ఈ స్థలాలు ఇస్తున్నారు, మఠాలు కనుక్కోమని, మీ పిల్లల్ని ఎవరు, పిల్లవాడిని కూడా మాకు ఇవ్వరంటే, మీ పిల్లవాడిని ఎవరిని ఇవ్వరు మాకు, మీ మాంక్స్ తక్కువే కదా, మరి మీ పిల్లలు డబ్బు ఇస్తున్నారు బాగానే ఉంది, ఈ స్థలాలు ఇస్తున్నారు కట్టుకోండి ఇక్కడనే, కానీ మీ పిల్లవాడిని మాకు ఇవ్వరంటే, మరి మాకు మట్టుకి తల్లులు లేరా, మీకే తల్లులు ఉన్నారా, మరి మా తల్లి మమ్మల్ని విడిచిపెట్టింది కదా, మీరు అలా విడిచిపెట్టలేకపోతున్నారంటే మీ అబ్బాయిని మాంక్ చేయడానికి ఎవరిని ఇవ్వరా మీరు, ఏం చేయాలి, మాంక్స్ని పెంచాలని స్వామీజీ కొండిది, కానీ లిమిటెడ్గా ఉన్నారు 18, నాకు తెలిసినంతవరకు 1800 1600 కంట ఆ మాంక్స్ లేరు. అంటే మీరు మాంక్స్ అవసరం, ఏం చేద్దంటే కొన్ని విషయాల నుంచి మీకు రక్షణ ఉంటుంది, మాంక్స్కి కొన్ని విషయాల నుంచి రక్షణ ఉంటుంది, తర్వాత మీకు కుటుంబ బంధాలు ఏముండవు, లిమిటేషన్స్ ఉండవు, తర్వాత మీరు అన్లిమిటెడ్గా ఉంటారు, తర్వాత మీకు ప్యూరిఫై గృహస్థుల కంటే ఈ సన్యాసం మీకు, ఈ సన్యాసం అంటే మీకు ఎక్కువ తొందరగా ప్యూరిఫై అవకాశాలు మాంక్స్కి ఉన్నాయి. బట్టలు మార్చుకుంటే జ్ఞానం వచ్చేస్తుందని కొంతమంది అన్నా ఈ మా ఎర్రబట్ట కొంత జ్ఞాన కొన్ని సమాజానికి దూరంగా ఉండటానికి, అటాచ్మెంట్స్కి దూరంగా ఉండటానికి ఈ మాంక్స్ అవసరమే. కానీ మీకు అటాచ్మెంట్ ఉన్నది డిటాచ్డ్ అటాచ్మెంట్, మీరు స్వామీజీకి అటాక్ వంతిని అంత మీరు సొంతంగా మన సొంత పని కూడా అలా చేసుకోలేము. మీరు యానాం దగ్గరికి మమ్మడోరం దగ్గరికి వెళ్ళి ఇక్కడ గోదావరి పాయ మీద బ్రిడ్జి కట్టారు చూసారండి, మన సొంత పనులు కూడా అలా చేసుకోలేము, అంత శ్రద్ధగా చేస్తారు. ఏదో పని చేస్తున్నామని గవర్నమెంట్ లాగా అలా చేయరు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా వాళ్ళు చేయరు, ఇది మన సొంత పని అంత బాగుంటా, మన సొంత పని కూడా మనం అంత శ్రద్ధగా చేసుకోలేము. అలా బ్రిడ్జి కట్టారు, అది మీరు ఏది ఎప్పుడైనా చూసారండి, అంటే వాళ్ళు చేసి ప్రతి పనిలో కూడా పెర్ఫెక్షన్ ఉంటుంది, డెడికేషన్ ఉంటుంది, సిన్సియారిటీ ఉంటుంది. గీతలో చెప్పినట్టు ఆఫర్ ఫస్ట్ ఆల్ అవర్ యాక్షన్స్ యాజ్ ఎ సాక్రిఫైస్ టు ది హైయెస్ట్ అండ్ ది హైయెస్ట్ ఓన్లీ అని గీతలో ఉన్న మెసేజ్ అంతా కూడా అదంతా జీవించి చూపిస్తున్నారు మన మాంక్స్ అందరూ కూడా, రామకృష్ణ మాంక్స్. టైం ఎంత అయింది, ముగిస్తున్నాం. అసలు ఇక్కడ ఆర్గనైజర్స్ ఏమన్నారంటే మీరు గంట మాట్లాడడం సరిపోతున్న, గంట మాట్లాడి ఒప్పుకోవడం లేదు, నేను మర్యాద కోసం వచ్చానండి ఇక్కడికి, నాకు గంట మాట్లాడి ఒప్పుకోవడలేదు, నేను మర్యాద కోసం వచ్చాను ఇక్కడికి, మర్యాద మా డాక్టర్స్ పిలిస్తే మర్యాద కోసం వచ్చాం. ఇక్కడ కూడా నర్సాపురాన్ని కూడా 4-3 డాక్టర్స్ ఉన్నారు, 4-3 కాలేజీ లెక్చరర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా రామకృష్ణుడు పని చేస్తున్నారు. అంటే వాళ్ళు కాషాయం ధరించకపోయినా రామకృష్ణుడు పని చేస్తున్నారు. నరేంద్ర స్వామీజీ చెప్పినట్టు ఓ డాక్టర్ గారు అబ్బాయిని మఠానికి కూడా సన్యాసిగా ఇచ్చారు, ఓ డాక్టర్ గారు అబ్బాయినే అయితే తల్లిదండ్రులు ఆశీర్వదించి పంపించారని అంటలేదు, తల్లిదండ్రులు ఆశీర్వదించి పంపారని అని అంటాం లేదు. ఈ అవతార పురుషులు రావటం ఆ శంకరుడు తల్లి, శంకరుడు ఆ ఇల్లిట పాప తల్లి విడు, ఆచార్యులు వారి తల్లి విడు, అక్కడ కుమారుడు ఎడిపోతున్నాను అన్నాడు, పాపం దుఃఖపడింది. ఈ అవతార పురుషులు ఏడిపించేస్తున్నారు మనల్ని, ఆవిడ దుఃఖపడింది. ఈ అవతార పురుషులు వచ్చినప్పుడు ఎవరికో కొంతమంది దుఃఖం తప్పదేమో అనిపిస్తుంది మనకి. శంకర్ ఆ విడోని విడిచిపెట్టి, శంకరుడు వాళ్ళ తల్లిని విడిచిపెట్టి సన్యాసం తీసుకుని వెళ్ళిపోయాడు కదా మరి. అలాగే మరి రాముడు కూడా దశరథుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ఆడు ఏడ్చాడు, దశరథుడు ఏడ్చాడు. ఈ అవతార పురుషులు ఎవరో కొంతమంది ఏడిపిస్తున్నారు వీళ్ళు వచ్చి. అది రాముడు కూడా రాముడు గురించి ఏడుస్తున్నాక చనిపోయాడు దశరథుడు మరి. అది ఎప్పుడో పురాణాలు కాదు అది. ఈ శంకరుడి విషయం మనం కళ్ళతో చూస్తున్నాం కదా, తండ్రి లేడు, తల్లి ఉంది, ఆవిడ విడు, ఆవిడ పైగా విడు, ఎవరో సపోర్ట్ లేదు ఇంటికాడ, నేను వెళ్ళిపోతున్నాను అమ్మ ఆశీర్వదించండి, ఏమి ఆశీర్వదిస్తుంది, ఏడిస్తే ఆశీర్వదిస్తుంది, అది మా బ్లెస్సింగ్స్ వచ్చేసి వెళ్ళిపోతున్నా అంటే ఏమి చెబుతాం. వీళ్ళు వచ్చిన వల్ల సమాజానికి ఏదైనా ఉపయోగపడినా కుటుంబాలను ఏడిపించారు వీళ్ళు కొంతవరకు. మహాత్మా గాంధీ మనవడు అదే బుక్ రాశాడు ఈ మధ్యన, వాడి జాతి పెట్టే కానీ మా కుటుంబానికి వాడు ఏం ఉపయోగపడలేదని. వాడి జాతి పెట్టే అవడానికి, వాడి జాతి పెట్టే మా కుటుంబానికి ఏం ఉపయోగపడలేదు అని పుస్తకం రాస్తే మన మన్మోహన్ సింగ్ అన్నాడు, నువ్వు అది ఇంగ్లాండ్లో ప్రింట్ చేసావు, ఇండియాలో కనుక ప్రింట్ చేస్తే నేను జైల్లో పడేస్తాం. ఇంగ్లాండ్లో కూడా సెకండ్ ప్రింట్ లేకుండా ఆఫ్ చేసాడు. మా తాతగారు మా నానమ్మని ఏడిపించాడు, కంట్రీకి ఉపయోగపడ్డా తిట్టేశాడు. వాళ్ళ తాతగారిని పట్టుకున్న పుస్తకం అంతా తిట్టేశాడు. తిట్టేస్తే మన్మోహన్ సింగ్ చెప్పాడు, సెకండ్ ప్రింట్ కూడా ఇంగ్లాండ్లో ఒక అంగీకరించమేమో, అది మన ఇండియా రాలేదు రండి ఆ పుస్తకం. మీకు అందరికీ జాతి పెట్టాడు, మా కుటుంబానికి ఏం ఉపయోగపడ్డాడు. ఈ సమాజం ఎలా ఉంటుందంటే, ఒక విషయం నా గుండెలు బాణం గుచ్చుకున్నట్టు అయిపోయింది. ఈ స్వామీజీ అంటే మన దేశానికి ఎంత ప్రేమ, అందరు యువకులకి దేవుడు. ఒక చిన్న ఉదయం మీకు జ్ఞాపకం ఉందో లేదో నాకు జ్ఞాపకం వస్తుంది ఇక్కడ స్టేజ్ మీద. అంటే ఎంత ప్రేమ ఉందా, ఎంత సజీవమైన ఆప్యాయత, ఇంత సజీవమైన ప్రేమ. ఆ లివింగ్ లవ్ అండ్ లివింగ్ ఫైట్. పూర్వం ఒక డైరీ ఉంది మన ఈనాడు పేపర్ లాగా, జ్యోతి పేపర్ లాగా. ఆ డైరీలో ఏమని రాశాడంటే, ఒక రోజునే వివేకానంద స్వార్థపరుడే, వాడు తల్లికి పట్టుకెళ్ళి డబ్బు ఇచ్చేవాడు. అది సమాజం ఇచ్చిన డబ్బు పట్టుకెళ్ళి తల్లికి ఇవ్వటం ఏంటి అని చెడ్డగా రాశాడు ఎడిటోరియల్. అంటే నెగిటివ్ థింకింగ్ అంటే ఇదే. ఆ పేపర్ ఇప్పుడు లేదు రండి, తెలుగు పేపర్ మీరు చదివి ఉండరు, నేను చదివాను. అది నెగిటివ్ థింక్ తోటి స్వామీజీ అంటే నెగిటివ్ థింక్ తోటి రాశాడు. అంటే వాడు స్వార్థపరుడైనట్టుగా తల్లికి పట్టుకెళ్ళి ఇచ్చేవాడు డబ్బు, మరి వాడు స్వార్థపరుడే కదా, ఏదో ఎడిటోరియల్ రాశాడు. మీరు వినండి ఒక మాట, మొత్తం దేశం అంతా కదిలిపోయింది. మొత్తం ఆ పేపర్ మరుసటి రోజున ఆ ఎడిటోరియల్ చదివారు. వాణ్ణి నరేంద్రుని తిడుతూ రాశాడు ఎడిటోరియల్లో శ్యామచంద్రమూర్తి గారు. ఇది కూడా మీరు నోట్ చేసుకోండి, మొత్తం దేశం అంతా అలా కదిలిపోయింది. వాడేమైనా పార్టీ ఉందా, నరేంద్రుడి తరపున పార్టీ ఉంది అక్కడ, ఎవడైనా మాంగ్ చెప్పారా అంటే ప్రజల హృదయంలో ఎంత సజీవంగా ఉన్నాడు. మీరు ఏ స్టేషన్ ఇటు హైదరాబాదు, అటు కర్నూలు, ఇటు శ్రీకాకుళం వరకు పేపర్ ఏ స్టేషన్లో దిగినా ఈ ప్రజలందరికీ పోయి కట్టల కట్టలు అంటించేశారు. పేపర్ ప్రింట్ అయ్యి బయటకు వచ్చి అంచాంటి అని చేస్తాం. పోలీసు వాళ్ళు చెప్పారు మేమేం చేయలేం, అది ఒక ప్రవాహం మా వల్ల కాదు, ఈ పేపర్ను మేము రక్షించలేమని పోలీస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్కి తెలియపరిచింది. నువ్వు నెలకు 10 పుచ్చుకుని ఎయిటోరియల్ రాస్తున్నావు, మేనేజ్మెంట్ దగ్గర కారు ఒకటి పుచ్చుకున్నావు, నెలకు 10 ఎయిటోరియల్ దగ్గర పుచ్చుకుని జీవితం అంతా సఫర్ అయ్యి, జీవితం అంతా సాక్రిఫైస్ చేసి, దేశం కోసం సాక్రిఫైస్ చేసి ఒక మహోన్నత పురుషుణ్ణి. ఎప్పుడో కానీ రేరుగా కానీ అటువంటి వ్యక్తులు భూమి మీదకి రారు. అటువంటి వాడిని గురించి వాళ్ళ అమ్మకి 5 రూపాయలు ఇచ్చాడు, వాళ్ళ అమ్మకి 1 రూపాయి ఇచ్చాడు. అందరికీ సాయం చేసేప్పుడు వాళ్ళ అమ్మకి ఇచ్చా, అందులో 1 రూపాయి ఇచ్చా, అందులో సాయం, అది అందులో పెద్ద ఏముంది, అది నేరం కింద రాశాడు. అది నెగిటివ్ థింకింగ్. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. మొత్తం పేపర్ ఏ స్టేషన్లో దిగినా ఇందులో ఆర్గనైజేషన్ ఏమి లేదు. ఏది బీజేపీ అని కాంగ్రెస్ అని ఆర్గనైజేషన్ స్వచ్ఛందంగా వెళ్ళిపోయి ప్రజలు కాలేజీ పిల్లలు వెళ్ళి స్టేషన్లో భరం చేసి పడేశారు పేపర్లను. అలా 4 రోజులు నువ్వు పేపర్ రానివ్వము, వచ్చినా వేస్తే అసలు స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి బయటికి వెళ్ళినది పేపర్లను. ఇటు రాయలసీమ, తెలంగాణ, ఈ సర్కారు జిల్లాల్లో ఒక్క పేపర్ అది అమరం లేదు. లేదా ఫస్ట్ పేజీలో అటు నేను చేసిన విమర్శలు చాలా పొరపాటు, నేను పశ్చాత్తాపడుతున్నాను, నన్ను ఆంధ్రదేశం క్షమించాలి అని ఫస్ట్ పేజీలో రాస్తే ఆ మరుసటి రోజు వదిలేశారు పేపర్. ఇది నరేంద్ర పట్ల దేశానికి ఉన్న భక్తి. ఈ ఒక్క నిమిషం ఏంటి చాలు, ఈ ఒక్క నిమిషంలో నరేంద్ర పట్ల ఈ రోజుల్లో కూడా హృదయంలో, మన హృదయంలో ఎంత సజీవంగా ఉన్నాడో నేను చెప్పిన ఒక్క నిమిషం ఏంటి సరిపోతుంది. ఇది ప్రాక్టికల్. ఈ మధ్య కాలంలో 10 సంవత్సరాల పూర్వం జరిగినటువంటి సంఘటన అది. మొత్తం ఎక్కడికక్కడ భరణం చేశారు అసలు. సిఆర్పీ కాదు కదా, పోలీసు కదా చెప్పారు. ఎవరు పోలీస్ డిపార్ట్మెంట్ రాశాడు కమిషనర్ ఆర్డర్ని, డీజీపీ రాశాడు, ఆ పేపర్ ఇన్ఫామ్ చేశాడు పేపర్ బోర్డుకి. మేము మా వల్ల ఏమవ్వదు, మీ పేపర్ని మేము రక్షించలేము, మీరు క్షమార్పణ చెప్పుకోండి, ప్రజలు ఇచ్చిపోయి క్షమిస్తే క్షమిస్తారు, మా పోలీసు యంత్రాంగం వల్ల మేమేమి చేయలేవు అని డీజీపీ రాస్తే ప్రజలు పేపర్ వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు క్షమార్పణ చెప్పుకున్నారు. ఇది మాకు తెలియదు, ఎయిటర్ రాశాడు, ఇది ఎయిటర్ రాసింది పొరపాటు అని మేనేజ్మెంటు ఎయిటరు కలిసి ఫస్ట్ పేజీలో వాళ్ళు క్షమార్పణ కోరుకున్నారు. సరే ముగిస్తున్నాం. రామకృష్ణుడికి అద్వైత అనుభవం ఉంది. ఏమిటి మేమింతమంది ఉన్నాం, లాటు అంటాడు, మేమింతమంది ఉన్నాం, ఇది మీకు మంచి లాస్ట్ డేస్లో రామకృష్ణుడు లాస్ట్ డేస్లో మీకు మజ్జిగ దాకా ఇవ్వలేకపోతున్నాం, మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నాం, త్రోట్లో క్యాన్సర్ మిగిలి లోపలికి వెళ్ళటం లేదు, మేము ఇంతమంది ఉండి మీకు మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నాం, మజ్జిగ ఇవ్వలేకపోతున్నాం. లాటు లాటు ఈనూరే తాగాల దాగం బటర్ మిల్క్ మజ్జిగ ఈనోటే ఈనూరే తాగాల. ఎన్ని నోర్లు అంట తాగుతున్నారు బటర్ మిల్క్. ఇది సజీవ సత్యం, ఇది పురాణాల్లో మాటలు కాదు, పురాణాల్లో మాటలు కాదు. ఎన్ని నోర్లంట ఈ మజ్జిగ తాగుతున్నారు, మరి వాళ్ళ నోటి ద్వారా తాగేది నేనే కదా. ఈ నోరే తాగాల మజ్జిగ, ఈ నోరే మజ్జిగ తాగాల. ఎన్ని నోర్లు అంట మజ్జిగ తాగటం లేదు లాటు అన్నాడు. ఆంటీ అల్లాపడు ఆయన అంతర్యామి. ఆయన చెప్పినట్టు ఎవడైతే రాముడు ఎవడైతే కృష్ణుడు వాడే ఈ రామ కృష్ణుడు అని చెప్పింది సజీవ సత్యం. తర్వాత వాళ్ళ ప్రభావం ఇంకా భవిష్యత్తులో కనిపిస్తుంది. హిందూ మతాన్ని కొంత హిందూ మతానికి చైతన్యం కలగజేశారు, హిందూ మతంలో ఉన్న జడత్వం పోగొట్టారు, హిందూ మతంలో ఉన్న వివాదాలకు వెళ్లకుండా ఆ చైతన్య స్థాయి మతానికి చైతన్య స్థాయిని పెంచారు. అంటే మనకి కళ్ళకు కనిపిస్తున్నా కనిపించకపోయినా చెవులకు వినపడుతున్నా వినపడకపోయినా ఈ భారతదేశం మీద వాళ్ళ ఆధ్యాత్మిక శక్తి భవిష్యత్తును ఇంకా పనిచేస్తుంది అందులో సందేహం లేదు. ఇది జ్ఞాపకం ఉంచుకోండి. ఈ ప్రశ్న మీకు మరొకసారి చెబుతున్నాను, ఈ సోషల్ వర్క్ మనం జైలులోంచి రావడానికి బయటపడుతుందా? జైలులోంచి రావడానికి బయటపడుతుందని ఉపనిషత్తు ఏమీ చెప్పలేదు. జ్ఞానమే కర్మఫలం, జ్ఞానఫలం మోక్షం. కర్మఫలం అంతఃకరణ శుద్ధి తీసుకొస్తుంది. ఆచార్యులు వాళ్ళు చెప్పింది అదే కదా, ఉపనిషత్తులు సారం అదే. అంటే నువ్వు నీ చిత్తశుద్ధి కోసం చేసే పనులన్నీ అన్నీ, అంటే కీర్తి కోసం చేస్తే చిత్తశుద్ధి కలగదు, కానీ మోక్ష ఎవడో కీర్తి కోసం చేయటున్నది, వాళ్ళు కీర్తి అక్కర్లేదు అసలు, వాళ్ళు చిత్తశుద్ధి కోసమే చేస్తున్నారు. మోక్షం పొందటానికి స్వరూప జ్ఞానం పొందటానికి చిత్తశుద్ధి ద్వారం లాంటిది. ఆ చిత్తశుద్ధి కలగడానికి సెరపులెస్ వర్క్ చెయ్యాలి. అసలు సెరపులెస్ వర్క్ చేస్తేనే కానీ మనకున్న నాలెడ్జి అసలు ఇందులో ఎంత స్ట్రెంగ్త్ ఉంది అని కూడా మనకు తెలుస్తున్నది. వర్క్లోనే తెలుస్తుంది, మాటలతో సరిపెడితే కదా మనం చేస్తున్న పనిలోనే. అసలు మనకున్న జ్ఞానం కరెక్టా ఉన్నా కదా, అది పని చేసి చూసినప్పుడే మనకు బాగా తెలుస్తున్నది. అది ఆ పని రామకృష్ణ మాంగ్స్ చేస్తున్నారు, చాలా సంతోషం. భూకంపాలు రానివ్వండి, సైక్లోన్స్ రానివ్వండి, ప్రకృతి వైపురి ఇచ్చారు, ఏది వచ్చినప్పటికీ చాలా కష్టపడి పని చేస్తున్నారు స్వామీజీ. అంటే స్వామీజీ కూడా సమాజం రుణపడి ఉంది. ఆ ప్రశ్నలు నేను చెప్పాను, వాడు ఇండియన్ క్రిస్టియన్స్ అని అడిగిపోయి మీరు రసీవర్లు మాట్లాడే మాట్లాడు, అక్కడ క్రిస్టియన్స్ కాపీ కొట్టి ఇక్కడ చేస్తున్నాడు స్వామీజీ అన్నారు. మంచి పని కాపీ కొడితే నష్టం ఏంటి? నేను చెప్పాను మంచి పని అది. ఒకవేళ అది చూసి అది ఆదర్శంగా పెట్టుకుని స్వామీజీ ఇక్కడ రామకృష్ణ మాట స్థాపించిన అది మంచి పనే కదా. మంచి పని నేను చేయలేనప్పుడు మిమ్మల్ని చూసి నేర్చుకుంటే నష్టమే ఉంది. నేను చెప్పాను వాళ్ళకి సమాధానం, ఎప్పుడో చెప్పాను. అంచేది రామకృష్ణ మఠ ప్రచార పరిషత్తు, ఈ ప్రచారం అనేది భావ ప్రచార పరిషత్తు అవసరం. ఎందుకు చెబుతున్నానంటే ఈ సాహిత్యాన్ని ప్రచారం చేయటం వల్ల, లేకపోతే రిటర్న్గా ఉన్నా పర్లేదు, స్పోకెన్గా ఉన్నా పర్లేదు, ఎక్స్ప్రెషన్ ఎలా అయినా పర్లేదు, ఆ మెసేజ్ అందరికి అందాలి. అది సబ్జెక్ట్ శ్రవణం చేయకుండా చదవకుండా నీకు అందదు. అది శ్రవణం చెయ్యాలి కదా, కనీసం శ్రవణం చెయ్యాలి, లేకపోతే అధ్యయనం చెయ్యాలి. అధ్యయనం చేయకపోతే ఉండదు. ఆచార్యులు వారు అన్నారు ఇది అష్టమే, ఇది నవమే, ఇది దశమే, ఇది ఏకాదశి, ఈ తిథులు, నక్షత్రాలు, వారాలు, ఇవన్నీ చెబుతుంటే మీరు నమ్ముతున్నారు కదా. హృదయంలో బ్రహ్మం ఉందని చెబుతుంటే అంతర్యామి ఒకడు ఉన్నాడు, మనల్ని నడిపోవాడు, మన కంట్రోలర్ మన హృదయంలో ఉన్నాడని చెబుతుంటే మీరు విశ్వసించరంటే అది విశ్వసించరు. దానికి మాయ కారణం, ఈరోజు అష్టమే మంచి రోజు, ప్రయాణాలు చేయ చెడ్డ రోజు, ప్రయాణాలు చేయొద్దంటే మానేస్తున్నారా? నీ హృదయంలో అంతర్యామగా ఈశ్వరుడు ఉన్నాడు, బ్రహ్మ పదార్థం ఉంది. ఆ బ్రహ్మము సృష్టికి ఆధారంగా ఉండటం వల్ల ఈ సృష్టి కనిపిస్తుంది నీకు. అని చెబుతుంటే ఆ మాటలు నమ్మరేంటి మీరు, దానికి మాయ కారణం. ఆ మాయని తొలగించడానికి గోస్పర్లో, గోస్పర్ ఆఫ్ శ్రీరామకృష్ణులలో అనేక ఉపాయాలు ఉన్నాయి మాయ నుంచి విడుదల పొందడానికి. ఆ గోస్పర్ కూడా ప్రచారం చేస్తున్నారు మాంక్స్. దాంతోపాటు ప్రాచీన సాహిత్యాన్ని ఇంకోటి మెట్టుకోవచ్చు ఏంటంటే, ప్రాచీన సాహిత్యాన్ని ఎక్కడో మరుగున పడిపోయిన సాహిత్యాన్ని తీసుకొచ్చి దాన్ని ఆంగ్ల భాషలోకి అనువాదం చేసి అవి కూడా రామకృష్ణ మట్టి వాళ్ళు మనకు ప్రాచీనమైన గ్రంథాలను ఆంగ్ల భాషలోకి తీసుకొచ్చి ప్రాంతీయ భాషల్లోకి తీసుకొచ్చి దేశానికి అందిస్తున్నారు. దేశం మర్చిపోయినటువంటి పురాతన గ్రంథాలని దేశానికి అందిస్తున్నారు. అంచేత రామకృష్ణ మట్టు, ఈ రామకృష్ణ మట్టు చాలా సేవలు దేశానికి అందిస్తున్నారు. తర్వాత ఇంకోటి జ్ఞాపకం ఉంచుకోండి, నన్ను అడుగుతూ ఉంటారు కొంతమంది, ఇది ఏమన్నా భాష్యాలు రాశాడా, ఉపనిషత్తికి భాష్యం రాశాడా, లేదా ఋగ్వేదానికి భాష్యం? అది అది కాదు, స్వామీజీ వచ్చిన పని స్లీపింగ్ ఇది అని మేలుకొల్పడానికి వచ్చాడు. అది మేలుకొని పెడకూడదు. భారతదేశం నిద్రపోతుంది. ఇతర దేశాలు మనకంటే ముందు 100 సంవత్సరాల ముందు ఉన్నాయి, మనం 100 సంవత్సరాల కంటే వెనకబడి ఉన్నాం. అది అందుకని పేట్రియాటిక్ మాంక్ అంటారు ఆయన్ని. అందుచేత ఆయన మనం ఆయనకు రుణపడి ఉన్నాం. ఈ శివకేశవులు, వాళ్ళిద్దరు శివకేశవులే, వాళ్ళకి మనం అందరం రుణపడి ఉన్నాం. అందుచేత వాళ్ళ మెసేజ్ వాళ్ళు ఎలా ఆచరించారో అలా ఆచరించి చూపించి మనకు ఆ ఐడియాలుగా మాంగుతున్నారు. అంటే మమ్మల్ని గంట మాట్లాడమన్నారు, గంట మాట్లాడే శక్తి కూడా గంట అయిపోయింది కదా మనకి. అంటే మేము కూడా మాకు టైం సెన్స్ లేదు, మాకు టైం సెన్స్ లేదు, రోడ్డు సెన్స్ లేదు మాకు. అంటే మాకు మాకు ఇచ్చిన టైం కంటే మేము కొంచెం ఎక్కువ తీసుకున్నామేమో. తర్వాత ఇక్కడ సభ యొక్క నియమావళి ప్రకారం మాంగ్స్ ఎవరైనా మాట్లాడతారు సరే, ఎలా మాట్లాడినప్పటికీ మీరు శ్రద్ధగా విన్నందుకు మీకు అందరికీ నా నమస్తులు, నా కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీ రామకృష్ణ, జై శ్రీ రామకృష్ణ, జై శ్రీ రామకృష్ణ. ఓం నమో భగవతే శ్రీ రామకృష్ణాయ, ఓం నమో భగవతే శ్రీ రామకృష్ణాయ. రామకృష్ణుడు మాట ఎవరైనా చెబితే లతా మంగేష్కర్ సంగీతం అన్నట్టు ఉంటుంది నా చెవురు. లతా మంగేష్కర్ సంగీతం పాడుతా అంటే ఎలా ఉంటుందో, మీరు పాటలు పాడక్కర్లేదు, రామకృష్ణ అంటే చెవిలో ఎవరు సంగీతం పోస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. నా చిన్నతనంలో నాకు మొట్టమొదట చదివిన గ్రంథం విజయవాడ రైల్వే స్టేషన్లో కొనుక్కుని, అప్పుడు నాకు చిన్న వయసు 18 సంవత్సరాలు ఉంటాయి, నేను మొట్టమొదట చదివిన గ్రంథం దస్పేక్ వివేకానంద, దస స్పేక్ చిన్న పుస్తకం, అది ఇప్పుడు కూడా ఉన్నాయి. మొట్టమొదట చదివిన స్పిరిచువల్ వర్క్ అది దస స్పేక్ వివేకానంద. అది టానిక్ లేక మన శరీరానికి టానిక్ ఎలా పనిచేస్తాయో, విటమిన్ 12 ఎలా పనిచేస్తాయో, ఆ దస్పేక్ వివేకానంద నాకు చాలా ఇన్స్పిరేషన్ కలగజేసింది, ఇన్స్పైర్ చేసింది. మొట్టమొదట చదివిన కదా 6 అణాలు అప్పుడు బాగా జ్ఞాపకం, విజయవాడ రైల్వే స్టేషన్లో కొనుక్కున్నాను నేను అది మొట్ట, అది 6 అణాలు ఇప్పుడు కూడా రేటు జ్ఞాపకం ఉంది, ప్రైస్ అది 6 అణాలు. తర్వాత ఇంకో వాళ్ళని మర్చిపోకూడదు, ఎవరు గీతా ప్రెస్ కదా, గోరఖపురం. ఈ గోరఖపూర్ వాళ్ళు, గీతా ప్రెస్ వాళ్ళు చాలా తక్కువ ఖరీదుకి సాహిత్యం ఇస్తున్నారు. హిందూ మొత్తం సాహిత్యం చాలా ఇస్తున్నారు. హిందువు దేశం హిందువులు ఇదే, కానీ ఇక్కడ ముస్లింస్ ఉండకూడదని, క్రిస్టియన్స్ ఉండకూడదని నేను అంటాను లేదు, కానీ ఇండియాలో ఉన్నటువంటి క్రిస్టియన్స్, ఇండియాలో ఉన్న ముస్లింస్ 190 మంది కన్వర్టెడ్. ఔరంగజీబు టైంలో చాలా మంది హిందూస్ని ముస్లింస్ కింద చేశాడు. అలాగే ఏదో ఆకర్షణ చూపించి, అట్రాక్షన్ చూపించి ఈ హిందువుని క్రైస్తవుల కింద మార్చేశారు. కానీ హిందూ దేశం హిందువులదని ఈ రోజున ప్లాట్ఫామ్ చెబుతున్నాం. ఈ రోజున ఇండియాలో ఉన్నటువంటి క్రిస్టియన్స్ ఉండకూడదని అంటలేదు, ముస్లింస్ ఉండలేదు అంటలేదు. అలా వాళ్ళందరూ, ఆ ముస్లింస్ అనుకున్న వాళ్ళు, క్రిస్టియన్స్ అనుకున్న వాళ్ళందరూ కూడా హిందూ మతం నుంచి అందులోకి వెళ్ళిన వాళ్ళే, వాళ్ళందరూ కన్వర్టెడ్ క్రిస్టియన్స్, కన్వర్టెడ్ ముస్లింస్, కానీ హిందూ దేశం హిందువులదని ఇక్కడ మీకు హృదయపూర్వకంగా నమస్కరించిన